నాన్నకి అమ్మకి పెళ్ళైంది 1956 మే 5న. అంటే అప్పటికి నాన్న భీమవరం కాలేజీలో బీఏ చదువుతూ ఉండి ఉంటారు. చదువు పూర్తయింది 1957లో అనుకుంటా. పెళ్ళైంది అమ్మ పుట్టిల్లైన పల్లెపాలెంలోనే. నాన్న పెళ్లి శుభలేఖ నాన్నే డిజైన్ చేసుకున్నారనుకుంటా. ఎందుకంటున్నానంటే తర్వాత మా పెళ్లిళ్ల శుభలేఖల్లో అదే ముద్ర కనిపిస్తుంది. ఏదీ భద్రంగా దాచుకొని నాన్న తన పెళ్లి శుభలేఖ ఎంత భద్రంగా దాచుకున్నారో ఆ శుభలేఖకి షష్టిపూర్తి వస్తోంది. దాన్ని నాన్న ఎంత భద్రంగా ఉంచారో మేము అలాగే ప్రేమగా వారిద్దరి గుర్తుగా దాచి ఉంచాం. పెళ్లి చూపులకి నాన్న వెళ్లలేదుట, తాత వెళ్లి అమ్మను చూశారట. ఒకరి ఫోటోలో ఒకరు చూసుకున్నారో లేదో, పెళ్లి చూపులు లేని పెళ్లి. వాళ్ళిద్దరికి పెళ్లి చూపులు అనుకుంటే నవ్వుగా అనిపిస్తుంది. ఏ పిల్లలకైనా అలాగే ఉండొచ్చు. తాత అమ్మలో ఏం చూసి సంబంధం ఖాయం చేశారో. అమ్మది మధునాపంతుల వారి కుటుంబం. ఆంధ్ర పురాణం లాంటి కావ్యాలు రాసిన మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి గారు అమ్మకి అన్నయ్య అవుతారు. పండిత కుటుంబం అని చూశారేమో తాత. అమ్మ పల్లెపాలెంలో సంగీతం నేర్చుకుంది. వాళ్ళ అక్క చెల్లెళ్ళకి కర్ణాటక సంగీతం వచ్చు. అమ్మ కీర్తనలు, పెళ్లి పాటలు, జానపద గీతాలు వంటింట్లో పనిచేసుకుంటూ పాడుకుంటూ ఉండేది. మేము వింటూనే ఉండేవాళ్ళం. అమ్మ పాట నచ్చిందేమో తాతకి. అమ్మ నాన్నలిద్దరిలోనూ అమ్మే అందంగా ఉంటుంది. అమ్మ బాగుంటుందని ఒప్పుకున్నారేమో తాత. తాత సంగతి సరే, పెళ్లికి ముందు పెళ్ళైన కొత్తలో నాన్న రాసిన కథల్లో కొత్తగా పెళ్ళైన జంటల ముచ్చట్లు, ఆలోచనలు ఎక్కువగానే ఉంటాయి. పెళ్లి గురించి, కాబోయే శ్రీమతి గురించి నాన్న మనసులో ఏవో ఊహలు ఉండి ఉంటాయి. అమ్మలో నాన్నకేం నచ్చిందో. అమ్మ పేరు వ్యాస సత్యవతి. ఆ పేరంతా భారతమే. భారతాన్ని రాసినవాడు వ్యాసుడు, భారతం కథకి ఆద్యురాలు సత్యవతి. ఆ రెండూ కలగలిసిన వ్యాస సత్యవతి. అమ్మ పేరు నాన్నకు నచ్చుండొచ్చు, కానీ ఆ పేరు పెట్టింది నాన్న కాదు. అమ్మ సంగతి తెలియదు. ఆ రోజుల్లో ఆడపిల్లలకి మొగుళ్ళ గురించి ఎలాంటి ఆశలుండేవో చెప్పడం కష్టం. అదో లోకం. నాన్న రచనలు చదివే ఆసక్తి, చదివినా అర్థం చేసుకోగల శక్తి అమ్మకు లేవు. అది ఆ కాలంలో చాలామంది విషయంలో నిజం అయ్యే ఉంటుంది. అప్పుడు ఆడపిల్లలకు చదువులు చెప్పించేవారు కాదు. అమ్మకి చదువు లేకపోవడమే కాదు, కాస్త లోక జ్ఞానం కూడా తక్కువే. అప్పటి పెద్దవాళ్ల భాషలో చెప్పుకోవాలంటే కాస్త వెర్రిమా లోకం. ఆ వెర్రితనంతో నాన్న ఇబ్బంది పడి ఉంటారు. అయితే అది ఆయన పనికి అడ్డం రాలేదు, రాకుండా చూసుకున్నారు నాన్న. అలా చూసుకోవడం సామాన్యమైన విషయం కాదు. ఒక్కోసారి వెనక్కి తిరిగి చూసుకుంటే పూర్తిగా సహకరించని నేపథ్యాన్ని పక్కన పెట్టి నాన్న అంత పని ఎలా చేయగలిగారా అని ఆశ్చర్యం కలుగుతుంది. ఒక రకంగా చూస్తే మా నాన్న మా అమ్మకి అందనంత ఎత్తుకు ఎదిగారు. అయితే నాన్న అంత ఎత్తున ఉన్నారని అమ్మకు తెలియదు. ఎత్తంటే నా ఉద్దేశం నాన్నకొచ్చిన పేరు ప్రతిష్టలు కావు, అవి ఆవిడకు తెలుసు. నాన్న నేర్చిన చదువు, నాన్న చేసే ఆలోచనలు, నాన్న చెప్పే విషయాలు, వాటి ఎత్తు గురించి నేను అనేది. అయితే ఆ ఎత్తు ఏమీ వారిని దూరం చేయలేదు. ఆలు మగలు అంటే హెచ్చు తగులు పట్టించుకోకపోవడం. మా అమ్మ వెర్రిబాగులదేమో కానీ వెర్రిది కాదు. అమ్మకి సంగీతం అబ్బినట్టు వంట కూడా స్వతసిద్ధంగా అబ్బేసింది. పుట్టడమే గరిటతో పుట్టినట్టు ఉంటుంది మా అమ్మ. ఎవరు ఎప్పుడు ఏం అడిగినా మా అమ్మ ఏదో ఒకటి చేయడానికి సిద్ధంగానే ఉంటుంది. ఎప్పుడైనా ఏ విషయంలోనైనా సరే అమ్మ గొడవ పడుతూ ఉన్నప్పుడు నాన్న, వ్యాసి పిల్లలకి ఆకలేస్తోంది గార్లు తెస్తావా అని అడిగితే అమ్మ వెలిగి ఆరే చిచ్చుబుడ్డిలాగా చల్లబడిపోయేది. ఆవిడ మనస్సులోంచి, మొహంలోంచి, కళ్ళలోంచి, మొత్తం ఆవిడలోంచి కోపం మాయమైపోయేది. నవ్వుతూ గార్లు మీకు కావాలని అడగచ్చు కదా, పిల్లల నెపం ఎందుకు అనేది. నాకైతే నాకు కావాలని అడగనా ఏమిటి, పిల్లలకే, వాళ్ళకి ఆకలేస్తోంది అని అనేవారు నాన్న. ఆవిడ వెంటనే వంటింట్లోకి వెళ్ళిపోతూ గార్లకి మినపప్పు నానబెట్టాలి, ఇంకేదన్నా చేస్తా అని అంటూ ఉంటే, మినపప్పు నానబెట్టావుగా, అదిగో ఆ గిన్నెలో చూడు అని నాన్న అనడం గుర్తుకొస్తూ ఉంటుంది. నేనా, నేను నానబెట్టలేదే, ఎవరు పెట్టారో అని అనుకుంటూ రుబ్బడానికి కూర్చునేది మా అమ్మ. ఆ నానబెట్టింది మా నాన్నే. ఆ పని గుట్టుగా చేసేసేవారు, చెప్పేవారు కాదు. అసలు ఇంట్లో ఏ పని చేసినా నాన్న ఎవరితోనూ చెప్పి చేసేవారు కాదు. ఇంటి బయట ఎంత పేరు ప్రతిష్టలు ఉన్నా అందరూ తనని గురువుగారు అని అంటున్నా, తన మాటలు వినడానికి వేలాది జనం వస్తున్నా, అందులో చాలామంది సాష్టాంగాలు చేస్తున్నా, అవన్నీ ఇంటి బయట ఉంచేసేవారు నాన్న. ఆ పొగడ్తలను ఇంటి గుమ్మం దాటి లోనికి రానిచ్చేవారు కాదు. ఇంట్లో మామూలు భర్తగా నాన్నగానే ఉండేవారు మా నాన్న. ఇంట్లో 1983 వరకు మాకు గ్యాస్ పొయ్యి లేదు. ఉదయం లేచి లేవగానే ఇనుప కుంపట్లో బొగ్గులు వేసి కుంపటి కింద కాగితాలు మంట పెట్టి విసనకర్రతో బొగ్గుల కుంపటి వెలిగించటం రోజు మా నాన్న చేస్తూ ఉండేవారు. తర్వాత కుంపటి వెలిగించడానికి విసనకర్ర కాకుండా ఒక సులభ పద్ధతి కనుక్కున్నారు. ఒక టేబుల్ ఫ్యాన్ని కుంపటి ఎదురుగా పెట్టి స్విచ్ ఆన్ చేసి పెట్టేసేవారు. అలాగే ఇంట్లో బాయిలర్ వెలిగించే పని కూడా నాన్నే చేసేవారు. చిన్నప్పుడు మా అమ్మకి వంటలో సాయం చేసేవారు నాన్న. అప్పుడు పొట్టుపై కూరేవారట. పొట్టుపై కూరడానికి ఓర్పు, నేర్పు ఉండాలి. అవి రెండూ ఉన్నాయి నాన్నకి. మనం మాట్లాడుకుంటున్న కుంపట్లు పొయ్యిలు ఇప్పుడు విజయవాడలోనే కాదు, ఆలమూరులోనో పల్లెపాలెంలోనూ కూడా ఉండి ఉండవు. మా అమ్మ కేవలం వండడమే కాదు, చాలా రుచిగా వండుతుంది. ఆ రుచి కూడా మామూలు రుచి కాదు, మంచి రుచి. ఇక్కడో సంగతి చెప్పుకు తీరాలి, వంట ఆవిడదే అయినా వడ్డన మాత్రం నాన్నది. ఎవరి కంచంలో ఏముందో లేదో, ఎవరికి ఏమి ఇష్టమో కాదో, ఎవరు ఎంత తినగలరో లేదో, అవన్నీ నాన్నకు తెలుసు. తెలుసంటే గమనించి తెలుసుకుంటారు మా నాన్న. మా ఇంట్లో వాళ్ళ అలవాట్లే కాదు, మా ఇంటికి వచ్చిన వాళ్ళ అలవాట్లు కూడా నాన్నకు తెలుసు. అందరినీ చూసుకుంటూ వడ్డిస్తూ వడ్డింపచేస్తూ తినేవారు నాన్న. వడ్డిస్తూ ఆ వంటకం గురించి వర్ణిస్తూ కూడా తినేవారు. మధునా పంతుల వారి అలవాటో ఏమో, అమ్మ చేసే పులుసుల్లో బెల్లం ఎప్పుడూ ఎక్కువగా ఉండేది. గుమ్మడికాయ పులుసులో అయితే మరీను, అది చూడగానే గుమ్మడికాయ హల్వా తినండి అని వడ్డించేవారు నాన్న. ఇంట్లో పిల్లలెవరికి ఏ సమయంలోనూ తినడానికి ఏమీ లేకపోవడం అన్నది లేదు, ఏదో ఒకటి ఉండేది. ఒకవేళ ఏ కారణంగానో అమ్మ ఎప్పుడైనా ఏ స్వీట్ అయినా హాట్ అయినా మన్నాటికని దాస్తే దాన్ని వెతికి బయటకు తీసి మాకిచ్చేసేవారు నాన్న. ఆవిడ వెతికి చూసుకుని లేదేమిటి అని అడిగితే నేను తినేశాను అని చెప్పేవారు. నాన్న తినలేదని ఆవిడకి తెలీదా, ఆవిడకి తెలిసిన నాన్నకు తెలీదా? ఆలు మగలు అంటే ఒకరినొకరు అర్థం చేసుకోవడం. తెలుగునాట ఆడపిల్లల చేత పెళ్లి కాకముందే రుక్మిణి కళ్యాణం పద్యాలు చదివిస్తారు. రుక్మిణి కళ్యాణం చదివితే పెళ్ళవుతుందని నమ్మకం. అమ్మ పెళ్ళై కాపురానికి వచ్చాక మా అమ్మ దగ్గర నాన్న దగ్గర భాగవతం పద్యాలు నేర్చుకున్నానని చెప్పేది. మరి రుక్మిణి కళ్యాణం పద్యాలు కూడా పెళ్లి తర్వాతే నేర్చుకుందేమో. ఏం పోతన్నా, ఇన్ని వందల సంవత్సరాల తర్వాత కూడా ఆయన రాసిన గజేంద్ర మోక్షం, ప్రహ్లాద చరిత్ర, రుక్మిణి కళ్యాణం, వామన అవతారం, నరకాసుర వధ పద్యాలు నేర్చుకుని చదువుకుంటూనే ఉన్నారు. ఆడియోలు వీడియోలు ఉంటాయని కూడా తెలియని కాలంలో పద్యాలతో సినిమా చూపించాడు ఆయన. అలా వైకుంఠపురంబులో అని లాంగ్ షాట్లో మొదలెట్టి కెమెరాని నెమ్మది నెమ్మదిగా లక్ష్మీదేవితో ఆడుకుంటున్న విష్ణుమూర్తికి జూమ్ చేసి అక్కడి నుండి మొసలిని చంపి ఏనుగుని కాపాడే వరకు మన కళ్ళని విష్ణుమూర్తితోనే పరిగెత్తించగల అద్భుతమైన పద్య స్క్రిప్ట్ని అందించారు ఆయన. ఆయన రాసిన పద్యం అని నమ్మలేక దేవుడే దిగివచ్చి పద్యం రాసి ఉంటాడు అని అనుకునేలాగా రాశాడు. తెలుగు నేర్చుకోవడం మానేస్తే తెలుగు జాతి పోగొట్టుకునే సంపద ఏమిటో తెలుగు వాళ్ళకి అర్థం అవుతుందో లేదో, తరతరాలుగా తల్లిదండ్రుల నుండి పిల్లలకి అలవోకగా వచ్చేస్తున్న పద్యాలవి. మా అదృష్టం, మా అమ్మ నాన్న చదువుతున్న పద్యాలు వింటూ పెరిగాం మేము. అమ్మ స్కూల్లో పెద్దగా చదువుకోలేదు, పెళ్ళయ్యాకే ఇంగ్లీష్ అక్షరాలు నేర్చుకుంది, అది నాన్న దగ్గర. అమ్మ ఎప్పుడైనా మనీ ఆర్డర్ల కోసమో బ్యాంకుల కోసమో సంతకం చేయాల్సి వచ్చినప్పుడు పొడి అక్షరాలతోనే సంతకం చేస్తూ మీ నాన్న నేర్పారే అమ్మాయి అని గర్వంగా ఆనందంగా చెప్పుకునేది. అలా అంటున్న అమ్మని చూస్తుంటే ముచ్చటేసేది. మా అమ్మ నాన్న మాతో కొన్ని ఆటలు ఆడేవారు. వాళ్ళిద్దరూ విడిగా కూడా ఆడుకునేవారు. అలా ఆడే ఆటల్లో ఒకటి క్యారమ్స్. వాళ్ళిద్దరూ క్యారమ్స్ వేసుకుంటే భలే ఉండేది. అమ్మైతే ఆట గెలిచి తీరాలి అని ఆడేది. సరదాగానే ఆడినా అందులో ఆ పట్టుదల తెలిసేది. నాన్నకి ఆట ఆడడం సరదా, గెలిచి తీరాలన్న కోరిక కసి లేవు, హాయిగా ఆడేసేవారు. నాన్న ఆట తీరు బాగున్నట్టు అనిపించేది నాకు. నాన్న స్ట్రైకర్ని పట్టుకోవడంలోని ఒడుపు, దాన్ని వేలితో నెమ్మదిగా జార విడుస్తున్న విడుపు ఇప్పటికీ కళ్ళకి కట్టినట్టు కనిపిస్తున్నాయి. అయితే అమ్మే ఎక్కువసార్లు గెలిచేది. ఆట ఆపడం గమ్మత్తుగా ఉండేది. మధ్యలో ఎప్పుడో నాన్న పనుండో ఇంకా చాలనిపించో లేచేసేవారు. ఏంటి గెలవడం లేదని లేచేస్తున్నారా అనేది అమ్మ. టీ అనో పకోడీ అనో అనేవారు నాన్న. అంతే ఆవిడ వంటింట్లోకి వెళ్ళిపోయేది. ఆలు మగలు అంటే సరదాగా ఆటలాడుకోవడం. వాళ్ళు సరదాగా ఆటలాడుకోవడం మాట్లాడుకోవడమే కాదు, అప్పుడప్పుడు పోట్లాడుకునేవారు కూడా. ఇద్దరి గొంతులు పైకి లేచేవి, మాటల్లో సౌమ్యం పోయేది. పోట్లాడుకునే విషయం పెద్దది కాకపోయినా పోట్లాట పెద్దదిగా అనిపించేది. నాకైతే చాలా భయం వేసేది. అమ్మ విసురుగా వంటింట్లోకి, నాన్న కోపంగా వీధిలోకి వెళ్ళిపోయేవారు. కొంతసేపు అయ్యాక ఇద్దరు కలిసిపోయేవారు. అంతలా ఆడుకున్నది వీరేనా అని అనిపించేలా అయిపోయేవారు. నాకు పెళ్ళై హైదరాబాద్లో ఉండడం మొదలుపెట్టిన కొన్ని నెలలకే అమ్మకి హార్ట్ అటాక్ వచ్చింది. హాస్పిటల్లో చేర్పించారు, నేను విజయవాడ వెళ్ళాను. అప్పుడు నాన్న అమ్మకి చేసిన సేవ చూస్తే వీళ్ళైనా అంతలా కీచులాడుకున్న వాళ్ళు అనిపించింది. సమయానికి మందులు ఇచ్చేవారు, పళ్ళరసాలు తాగించేవారు, ఇడ్లీలు తినిపించేవారు. ఇంటి పనంతా చెల్లెళ్ళకి అప్పగించి లోకమంతా ఆవిడే అన్నట్టుగా అమ్మతోనే ఉండిపోయారు. ఆవిడకి కొంచెం తగ్గగానే అలవాటు కొద్దీ ఆవిడ వంటింట్లోకి వెళ్ళిపోయింది. అలవాటు కొద్దీ మళ్ళీ మామూలుగా దెబ్బలాట్లు మొదలెట్టేశారు ఇద్దరు. పూర్తి నమ్మకం ప్రేమ ఉన్న చోటే అరుచుకోవడం దెబ్బలాడుకోవడం ఉంటాయేమో. అలాంటి వాళ్ళకే పోట్లాటల వల్ల అవతలి వాళ్ళు మనల్ని ప్రేమించడం మానేయ్యరు అన్న ధైర్యం ఉంటుందేమో. ఆలు మగలు అంటే హాయిగా కీచులాడుకోవడం.